ప్రేమైన ఆత్మబంధువులారా, మనం భగవంతుడిని కొంతమంది విష్ణు రూపంలో ఆరాధిస్తారు, కొంతమంది శివ రూపంలో ఆరాధిస్తారు, కొంతమంది దేవీ రూపంలో ఆరాధిస్తారు. భగవంతుని యొక్క తత్వం ఒకటి, భగవంతుడిని ఏదో రూపంలో ఆరాధిస్తారు, దాన్ని ఉపాసన అంటారు. ఉపాసన, ఉపాసన లేకపోతే మోక్షం రాదు, జ్ఞానం రాదు, ఏ పనికొచ్చి ఏమి రావు ఉపాసన లేకపోతే అని పెద్దలు చెప్తారు. ఉప అంటే సమీపంలో, ఆసనం అంటే కూర్చోడు. ఎవరికి సమీపంలో కూర్చోవాలంటే, మీరు ఏ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారో, మీకు ఇష్టదేవత ఎవరు, వెంకటేశ్వర స్వామి, రాముడా, కృష్ణుడా, శివుడు, అందరూ ఒకటే. లోపల తత్వం ఒకటే, పిండి వేరే. లోపల ఉన్న పిండి ఒకటే, ఇరికే పైన నామరూపాలలో భాగం కానీ వస్తువు అంతా ఒకటే. అంటే మన పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒక రూపం మీద మనకు ఆకర్షణ కలుగుతుంది. ఏ రూపమైనా ఇబ్బంది లేదు, ఆ రూపంతో నిరంతరము మన మనస్సుతోటి అనుసంధానం కలిగి ఉండటమే ఉపాసన అంటారు. అంటే ఏ రూపాన్ని అయితే మనం ఆరాధి, శివుడి కానీ, రాముడి కానీ, వెంకటేశ్వరం కానీ, కృష్ణుడి కానీ, అదే చెప్తా ఉంటారు కదా, ద్వాపర యుగంలో రాముడు, త్రేతాయుగంలో కృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అని ఇలా పెద్దలు చెప్తూ ఉంటారు. అది శివుడు నిత్య అవతారం, శివుడి కానీ లేకపోతే దేవి, దేవి అవతారం, దేవుని కానీ, ఎవరు మీకు ఏది ఇష్టమైతే అది. ఇవన్నీ కూడా మనల్ని పరబ్రహ్మం దగ్గరికి చేరుస్తాయి. ఈ రూపాలన్నీ కూడా మన మనస్సులో చాపల్యం తగ్గటానికి, మన మనస్సులోని ఇండల్జెన్స్ తగ్గటానికి, మన మనస్సు శుద్ధి అవటానికి ఉపాసన అవసరం. ఉపాసన అంటే సమీపంలో మన మనస్సును తీసుకెళ్లి, మన దేహం ఎక్కడున్నా, పోడూరులో ఉన్నా, భీమవరంలో ఉన్నా, మనం తీసుకెళ్లి ఆ రూపానికి దగ్గరగా, ఆ నామానికి దగ్గరగా మన మనస్సును కూర్చోబెట్టాలి. అదే ఉపాసన. నిరంతరము అనుసంధానం కలిగి ఉండాలి. మన ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వారి మీద నిరంతరము అనుసంధానం ఉండాలి. అనుసంధానం కూడా తైలధారవలే ఉండాలి. అది సరళ భక్తి అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన బుద్ధిలో దోషాలు ఉంటే తగ్గిపోతాయి. పూర్వజన్మల్లో మనం చేసినటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఈ జన్మలో అది ఏమవుతుందంటే కష్టాల రూపంలో అనుభవానికి వచ్చి తరిగిపోతుంది. పూర్వజన్మలో మనం చేసిన పుణ్యాలు ఏమంటే సుఖ రూపంలో వచ్చి అది ఖర్చు అయిపోతుంది. అది ఖర్చు అయిపోతుంది, పాపం ఖర్చు అయిపోతుంది, పుణ్యం ఖర్చు అయిపోతుంది కాల ప్రవాహంలో. ఆ కాలం వచ్చేటప్పటికి మనిషి కోరిక వల్ల భూమి మీదకి వస్తాడు. ఆ ప్రారంధం అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు ఆ జీవుడు. ప్రారంధం ఖర్చు అయిన వెంటనే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, శవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వాడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి, వాడుకున్న ధర్మాన్ని బట్టి, వాడుకులో ఉన్న దోషాలంటే దోషాలను బట్టి మొత్తం మీద వాడు ఇతర లోకాలకి ప్రయాణం వెళతాడు. మొత్తం మీద అక్కడ మంచి లోకాలున్నా చెడ్డ లోకాలున్నా మళ్లీ మనం సాధన చేసుకోవాలంటే భూమి మీదకి రావాలి. ఇతర లోకాలు పుణ్యలోకాలున్నాయి, మనకు దోషం ఉంటే దోషం అనుభవించే లోకాలున్నాయి, కానీ సాధన చేసుకోవాలంటే మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి శరీరం ధరించి మనం సాధన చేసుకోవాలి. అందుకే భగవంతుడి గీతలు ఏం చెప్తున్నాయంటే, మీరు అనవసరంగా గాసిప్ మాటలు చెప్పుకోవద్దు, కాలక్షేపం మాటలు చెప్పుకోవద్దు. కాలరూపంలో నేను ఉన్నాను, కాలం ఎప్పుడు ఉంటుంది, కాలం అనేది ఒక ప్రవాహం, అది ఎప్పుడు ఉంటుంది కాలం. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, పుట్టి వాళ్ళు పుడతా ఉంటారు. ఒక కాలం ఒకరిని భూమి మీదకి తీసుకొస్తుంది, ఇంకో కాలం కొన్ని భూమి నుంచి బయటికి తీసుకుపోతుంది. ఇది ఒక ప్రవాహం లాంటిది. అవి మీరు కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, ఉపాసన భక్తి వివేకం పెంచుకోండి, జ్ఞానం పెంచుకోండి. మీరు ఈ తల్లి గర్భంలోంచి భూమి మీద ఎప్పుడైతే పడ్డారో అప్పటి నుంచి మళ్ళీ శ్మశానానికి వెళ్లే వరకు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బాల్యంలో చూస్తే, మనం చిన్నప్పుడు చూస్తే మనకేం తెలియదు. యవ్వనం వచ్చాక మనం జ్ఞానం నేర్చుకోం, భక్తి నేర్చుకోవడం, గర్వం నేర్చుకుంటాం, పౌరబోత్తనం చేసుకుని నేర్చుకుంటాం. సర్వసాధారణంగా ముసలోళ్ళకి కంటే పడుచోళ్ళకి గర్వం ఎక్కువ ఉంటుంది. వయస్సుని బట్టి మిగతా మిగిలిపోతూ ఉంటారు. యవ్వనంలో పడుచుదనంలో గర్వం ఎక్కువ ఉంటుంది చాలా మంది. అందులో వాడికి ఏదైనా డబ్బు కలిసి వచ్చి, ఏదైనా పాండిత్యం అదృష్టం డబ్బు కలిసి ఇస్తే ఉన్న గర్వానికి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కిరసనాలు వేసినట్టు అవుతుంది. అసలే వయస్సులో గర్వంగా ఉంటారు. దాని తగ్గట్టు ఈ అదృష్టం కలిసి వచ్చిందనుకోండి, అధికారం వచ్చిందనుకోండి, డబ్బు వచ్చిందనుకోండి, లేదా మీకు ఆరోగ్యం అది బాగుందనుకోండి, అవి అయ్యో ఇన్ని పరిస్థితులన్నీ మనకు బాగున్నాయి, అన్నీ సద్వినియోగం చేసుకుందాం అని అనుకోవటం మానేసి గర్వం పెంచుకుని, అహంకారం పెంచుకుని పాడైపోతూ ఉంటారు. ఇదే మాయ. తర్వాత మనం ఎవరి పట్ల మనకి శత్రుభావన అనవసరం. శత్రుభావన వల్ల కూడా మన మనస్సు బాహ్య ముఖానికి వెళుతుంది. అంటే మనం మిత్రభావాన్ని పెంచుకోవాలి. ఒక అడిగిన శత్రుభావన ఉంటే తగ్గించుకోవాలి. మనలో ఏదైనా శత్రుభావన ఉందనుకోండి, అది జాగ్రత్తగా తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. అందరి హృదయాల్లోనే ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, కాలంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ప్రభు మన యజమాని హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. వాడి పట్ల మనం భక్తి కలిగి ఉండాలి. అయితే శాస్త్రం ఏం చెప్పిందంటే, అన్ని దర్శనాల్లో కంటే అద్వైత దర్శనం గొప్పది. అద్వైత అనుభవం మనకు కలిగితేనే కానీ మనం ఈ జనన మరణ చక్రంలోంచి విడుదల పొందలేదు. మీరు బ్రహ్మానుభవం అంటే అర్జునాడు నువ్వు బ్రాహ్మణ స్థితిని పొందు, బ్రహ్మానుభవం పొందు, ఉన్నదల్లా బ్రహ్మమే, ఒక్కటంటే ఒక్కటే, అది బ్రహ్మము అని బ్రహ్మము గురించి వర్ణించి భగవద్గీతలో చెప్తాడు. అయితే బ్రహ్మం అంటే ఎలా ఉంటుందంటే, అది జాగ్రత్త అవస్థ కాదు, స్వప్న అవస్థ కాదు, నిద్ర అవస్థ కాదు, చచ్చిపోవడం కాదు, పుట్టడం కాదు. అది మనకి ఈ తెలుసు కానీ అది తెలియటం కాదు. అది పుట్టిది కాదు, అది చచ్చిపోయేది కాదు, జాగ్రత్త అవస్థ కాదు, స్వప్న అవస్థ కాదు, నిద్ర అవస్థ కాదు. ఈ తప్పించి మనకి ఇంకేం తెలియదు, అదేదో మనకి తెలియదు, అది బ్రహ్మ. ఇది అన్నింటికీ ఆధారంగా ఉంది బ్రహ్మము, కానీ ఇది బ్రహ్మము కాదు. దానికి అది అనుభవైక్యం, అది అనుభవైక్యం చేసుకోవాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, శాస్త్ర అనుగ్రహం ఉండాలి, ఈశ్వరుని దయ మనం ఉండాలి. అర్జునుడు కృష్ణుడు ఏం చెప్పాడు, నువ్వు బ్రహ్మమే, అది చచ్చిపోయేది కాదు, అది పుట్టిది కాదు, అది జాగ్రత్త అవస్థ కాదు, అది నిద్ర అవస్థ కాదు, స్వప్న అవస్థ కాదు, అది లేదంటే ఉంది, దాని అనుభవంలోకి తెచ్చుకోవటమే జీవితం కాదు. అది తప్పించి మనం ఏదైనా సాధించినా సాధించవచ్చు, అన్ని స్వప్నంతో సమానం. అయితే మనం ఏం చేస్తున్నామంటే, పరమ పురుషార్థం, ఉత్తమ పురుషార్థం, మోక్షం, దాని మీద మన మనస్సు పెట్టడం లేదు. సమాజ పరంగా వచ్చి ఉంటాయి, కుటుంబ పరంగా వచ్చి ఉంటాయి, ప్రకృతి రీత్యా కూడా మనకు కష్టకాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సహించటమే తపస్సు. అలా ఉత్తమ పురుషార్థం, అన్ని పురుషార్థాలకి మోక్షం, దాని మీద మనకు గురి లేదు. తాత్కాలికం ఏదైనా కష్టం వస్తే ఆ కష్టంలోంచి మనం విడుదల చేయమని భగవంతుని ప్రార్థిస్తాం, కానీ నాకు మోక్షాన్ని ప్రసాదించు, తత్వజ్ఞానాన్ని ప్రసాదించు. తత్వజ్ఞానం లేకపోతే, ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం రాదు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించని మనం అడగం. అంటే మనకు తపోబలం లేకపోవటం వల్ల, సహించే శక్తి లేకపోవటం వల్ల ఏ రోజున ఏ కష్టం వస్తే దాంట్లో విడుదల చేయమని భగవంతుని ప్రార్థిస్తాం. శాస్త్రంలో ఒక మాట ఉంది, భగవంతుడు ఆకారం ఉన్నా భగవంతుడే, ఆకారం లేకపోయినా భగవంతుడు, గుణాలు ఉన్నా భగవంతుడే, గుణం లేకపోయినా భగవంతుడు, నిరాకారంగా ఉన్నవాడు భగవంతుడే, నిర్గుణుడు భగవంతుడే, సగుణంలో ఉన్నవాడు భగవంతుడే, ఆకారంలో ఉన్నవాడు భగవంతుడు. కానీ శాస్త్రంలో రహస్యం చెప్తారు. శాస్త్రంలో పెద్దలు ఏం చెప్పారంటే, ఈ కోరికలు ఎక్కువ ఉన్నవాళ్ళకి సాకారమైన దేవుడు, గుణాలతో దేవుడు అంటే ఎక్కువ ఇష్టపడతారని చెప్తారు. మనకు కోరికలు ఎక్కువ ఉన్నాయనుకోండి, బొమ్మలన్నా ఆకారం, దేవుడు ఆకారంగా ఉండాలి, కాబట్టి ఇతర గుణాలతో ఉండాలి, అటువంటి దేవుడు అంటే ఇష్టపడతాం. ఎప్పుడు మనలో కోరికలు, మనలో అసలు ఏ కోరిక లేదనుకోండి, నిరాకారమన్నా నిర్గుణం. ఈ శాస్త్రంలో చెప్తారు, అంటే ఎల్లం ఇటువంటిది, పూర్వం ఇటువంటిది అని చెప్పకుండా మోకమ్మడగా చెప్తారు. కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళకి సాకారం అంటే ఇష్టం, గుణాలతో ఉన్న దేవుడు అంటే ఇష్టం, కోరిక లేని వాళ్ళకి నిరాకారం ఇష్టం, నిర్గుణం ఇష్టం. అయితే భగవంతుడు ఎలాగ ఉన్నాడు, ఎలాగ ఉన్నాడు? కోరికలు లేని వాళ్ళు ఆకర్షించబట్టడానికి అలా ఉన్నాడు, వాడి దేవుడే, ఈడి దేవుడే. కోరికలు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఏదో రూపం ధరించి, నామం ధరించి, అలా ఉన్నవాడు ఈశ్వరుడే, ఇలాగ ఉన్నవాడు ఈశ్వరుడే. మన తలకల కోసం అటు ఉన్నాడు, ఇటు ఉన్నాడు, మనకున్న కోరికలను బట్టి అలా ఉన్నాడు, ఇలాగ ఉన్నాడని శాస్త్రం. భగవాన్ రెండు మార్గాలు చెప్పారు, ఒకటి శరణాగతి మార్గం, రెండు విచారణ మార్గం. ఈ వైష్ణవులు ఎక్కువ శరణాగతి మార్గానికి ప్రాముఖ్యత ఇచ్చారు. విచారణ మార్గంలో అయినా శరణాగతి మార్గంలో అయినా నువ్వు విడుదల పొందవలసింది దేహాభిమానాలు. దేహం అభిమానం అంటే గర్వం. కొంతమంది చిన్న మాట అంటే పడరు. మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ క్షేమం కోరుతున్నారనుకోండి, మీరు వాళ్ళ క్షేమం కోరినా వాళ్ళు పెడితే తింటారు, కానీ ఏదైనా అంటే పడరు. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళలో ఉన్న గర్వం కారణం. పెడితే తింటారు, ఏదైనా అంటే మటుకు పడరు. దానికి కారణం ఏంటి? వాళ్ళ దేహాభిమానం. అభిమానం అంటే ఇక్కడ గర్వం. ఆ గర్వంలోంచి విడుదల పొందకుండా నీకు జ్ఞానం ఎలాగొస్తుంది? రమణ మహర్షి గారి దగ్గరికి ఒక రోజున ఒక భక్తుడు వచ్చాడు. భగవంతుడికి శరణాగతి చేశాను, కానీ నాకు అశాంతి పోవటం లేదు అన్నాడు. మీరు భగవంతుడి పట్ల శరణ వేడుకోమంటున్నారు, శరణ వేడుకున్నాను, భగవంతుడి పట్ల భక్తిగా ఉండమంటున్నారు, భక్తిగానే ఉంటున్నాను, నాకు అశాంతి పోవటం లేదు అన్నారు. అంటే మరి అశాంతి ఎవరికి అన్నారు. నువ్వు భగవంతుడికి శరణాగతి చేయటం అంటే ఈ నేను తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర పెట్టడం. ఏ నేన్ని? నువ్వేదైతే నేను అంటున్నావు, మరి ఆ నేనేమో నువ్వు శరణాగతి చేశానంటున్నావు, మరి అశాంతి పొందే ఈ నేను ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. అంటే నువ్వు శరణాగతి చేయటం లేదని నీ మాటల్లోనే తెలుస్తావు. ఇదంతా ఒక రకమైనటువంటి ఆత్మ వంచన అంటారు. వాళ్ళని వాళ్ళే వంచన చేసుకోవటం, ఇతరులు వచ్చి మనల్ని వంచన చేయట్లే మనం మనమే వంచన చేసుకుంటున్నాం. ఇది అడిగిన ప్రశ్న ఇది. వీడేమనంటే నా భక్తి కుదిరిందంటే శరణాగతి చేశాను కానీ అశాంతి పోలేదు అన్నాడు. మరి అశాంతి పోకపోతే అశాంతి ఎవరికేమన్నాడు? అశాంతి ఎవరికైనా నాకేమన్నాడు? ఈయనే కదా ఆయనకి ఇచ్చేమంటా, మరి నువ్వు మరి నాడికి ఇచ్చేశానంటే ఈ అశాంతి వచ్చాడు ఎవరికన్నాడు? అంటే నువ్వు ఇవ్వలేదని అర్థం. నేను ఎవడనైతే ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టామని చెప్పాను, ఆయన పెట్టడం ఆడికే ఎవరికైతే అశాంతి వస్తున్నా ఆయన పెట్టమని చెప్పాను. మరి అశాంతి వచ్చేవాడు ఎవడు? మరి అక్కడ ఎవరిని పెట్టావు? ఈశ్వరుడి పాదాల దగ్గర ఎవరిని పెట్టావు? ఈయన్నే పెట్టమన్నాను అక్కడ. మరి ఎవరిని పెట్టావు ఈశ్వరుడి పాదాల దగ్గర? నువ్వు శరణాగతి పొందలేదని నీ మాటల్లోనే అర్థం అవుతాను. నువ్వు నిజంగా శరణాగతి చేస్తే నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నీకు అశాంతి ఎందుకు వస్తుంది? నీకు గర్వం ఎందుకు వస్తుంది? నీకు నిజంగా శరణాగతి చేస్తే నువ్వు శరణాగతి చేస్తే మరి దుఃఖపడేవాడు ఎవడు? శరీరం చనిపోతుంటే నేను చనిపోతున్నాను బాధపడేవాడు ఎవడు? బ్రహ్మం ఎలా ఉందో అలా ఉంది, కానీ నువ్వు అనుకునేది మటుకి బ్రహ్మం కాదు. అది చావు కాదు. మనకేం తెలుసు? చావు తెలుసు, పుట్టుకు తెలుసు, ఏంటి నిద్ర తెలుసు, స్వప్నావస్థ తెలుసు, జాగ్రత్త అవస్థ తెలుసు. ఏమి కాదు బ్రహ్మం. అది అది నీవై ఉన్నావు, దాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యి. నీ సాధన అక్కడ గురిపెట్టు. ఇప్పుడు మనస్సును లోపలకు పంపాలి కదా. అసలు ఇక నువ్వు మాటకు అర్థం చెప్పేది అక్కడ కూర్చుంటే నీ మనస్సును లోపలకు పంపాలి కదా. హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు ఈశ్వరుడు, అక్కడికి మనస్సును పంపాలి కదా. పంపకుండా నీకు ఆత్మజ్ఞానం అలా కలుగుతుంది? ఒకటి పాండిత్యం, రెండు అధికారం, మూడు ధనం. ఇది సరిగ్గా ఉండని ఓ మనిషిని తొందరగా గర్వం తీసుకొచ్చేస్తాయి. అవన్నీ నీకు ఒకవేళ ఉన్నా నువ్వు అణిగుంటేనే తపస్సులో ఒక భాగం అది. ఈ మూడు ఉన్నప్పటికీ నువ్వు అణిగున్నావంటే నీలో పూర్వజన్మలేదు తపస్సు చేస్తున్నా, నీకు తప్పో బలం ఉంది. ఏం అక్కర్లేదు కొంతమందికి, ఏది అధికారం అక్కర్లేదు. వాళ్ళకి డబ్బు లేకపోయినా, అధికారం లేకపోయినా, డబ్బు లేకపోయినా పాండిత్యం వయసులో ఉన్నా కొంతమంది గర్వంగా వచ్చేస్తాం. ఆ వయసుని బట్టి గర్వం వచ్చేస్తా ఉంటుంది, మొన్నరకం వచ్చేస్తా ఉంటుంది. అది మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు జీవన్ముక్తులు అవుతారు. సబ్జెక్టు బాగా అర్థం చేసుకుంటే ఈ శరీరం పడిపోకముందే ఆ బ్రహ్మానుభవం కలుగుతుంది. అప్పుడు మీరేం మీరు వరకు ఊహించిన ఇది కాదా, అప్పుడు మీకే అర్థం అవుతుంది. మన ఇంట్లో ఎవరైనా చనిపోతారనుకోండి, చనిపోయినప్పుడు వాడి గురించి మనం దుఃఖపడతాం. వాడి గురించి దుఃఖపడేవాడు ఎవడని విచారణ చేసి వాడిని కూడా తొలగించుకోవాలి. ఆచార్యుల వారు ఏమన్నారంటే, ఇప్పుడు మన ఏదైనా రోగం వచ్చినప్పుడు మందు వాడతాం, అలాగే ఆకలి అనే రోగానికి సరిపడే అన్నం తిను. ఆకలి కూడా ఒక రోగం, దానికి రెండు పూట్ల పెట్టు. రెండు పూట్ల పెట్టి మందు, నీకు ఏదైనా గర్వం వచ్చినప్పుడు బిడ్డలు ఎలా వాడతావో ఈ ఆకలి అనే రోగానికి అన్నం అలా పెట్టు. అంతగా ఎక్కువ పెట్టేకు. దేహానికి ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే, ఎక్కువ పెట్టేస్తే దేహానికి స్థూలం వచ్చేస్తుంది. అక్కడి నుంచి మూత్రపిండాలు పాడవటం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఫ్యాట్ పెరగకూడదు, దానికి సరిపడే పెట్టు. దేహం చెబుతా ఉంటుంది సరిపోతుంది అన్నం, మనం అన్నం తినేటప్పుడు దేహం చెబుతా నీకు సరిపోతున్నాయి, అప్పుడు ఆఫ్ చేసేయి, ఆఫ్ చేసేయి. ఇప్పుడు శాస్త్రంలో ఏమని చెప్పిందంటే, ఆ దేహం దేహానికి దానికి అవసరాలు ఏంటో చూడు. నీ దేహానికి ఏదైనా అవసరాలు అంటే అవసరాలు చూస్తూ నువ్వు నది దాటేటప్పుడు నావను ఎలా ఉపయోగించుకుంటావో ఈ దేహం అనే ఈ దేహాన్ని నావకంలో ఉపయోగించుకుని జన్మ మరణ చక్రంలోంచి బయటికి రావాలి. అది ఇవన్నీ కూడా శరణాగతి, విచారణ, సత్పురుషుల సహవాసం, అధ్యయనం, ఇవన్నీ మన మనస్సును నియమించుకోవటానికి, మన మనస్సుని నియమించుకోవడానికి, మన మనోనిగ్రహానికి. ఎంచేది శరీరం మనస్సు యొక్క స్వాధీనంలో ఉంటుంది. మన మనస్సు కనుక నిశ్శుద్ధంగా ఉంటే, నిర్మలంగా ఉంటే, నిశ్చలంగా ఉంటే శరీరం ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అజ్ఞానంలోంచి అశాంతి వస్తుంది, జ్ఞానంలోంచి శాంతి వస్తుంది. మనకి ఎప్పుడైనా అశాంతి వస్తుందంటే లోపల అజ్ఞానం ఉందని, అవిద్య ఉందని అర్థం. అహంకారంలోంచి ఆడంబరం వస్తుంది, నిరహంకారంలోంచి నిరాడంబరం వస్తుంది. తర్వాత గర్వం ఉన్నవాడు మాట్లాడుతుంటే ఆ మాటలో సౌమ్యత్వం ఉండదు. ఉప ఆసన, నీ మనస్సు ఇది అక్కడ కూర్చోవాలి. నీ మనస్సు నీ శరీరం దగ్గర కాదు కూర్చోవటం, నీ గర్వం దగ్గర కాదు, దేవుని పాదాల దగ్గర తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాలి. అది ఉపహాసం. అప్పుడు ఏమవుతుందంటే, మన రూపబుద్ధికి మన నామబుద్ధికి మనం దూరం అవుతాం. మనస్సు తదాకారం చెంది, ఏ శక్తి అయితే నేను భూమి మీదకి తీసుకొచ్చిందో ఆ శక్తికి నువ్వు శరణాగతి చెయ్యి. శరణాగతి చేస్తే నీకు మనస్సు నశిస్తుంది. మనస్సు నశిస్తే నువ్వు నశించవు. నువ్వు ఏదిగా ఉన్నావు అది నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. స్వధర్మం అన్నారు. దీని గురించి స్వధర్మం అంటే ఏమిటి అనే దీని గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా వివాదాలు ఉన్నాయి. భగవంతుడు ఏం చెప్పాడంటే, స్వధర్మాన్ని ఎవరు విడిచిపెట్టొద్దని చెప్పాడు. స్వధర్మం అంటే విద్యుక్త ధర్మం, అంటే మీరందరూ కలిసి నాకు ఏదైనా అధికారం ఇస్తే అధికారాన్ని సద్వినియోగం చేయటం నా స్వధర్మం. భగవంతుడు నాకు ఏదైనా ధనం ఇస్తే దాన్ని సద్వినియోగం చేయటం నా స్వధర్మం. మీ ఇంటికాడ మీ పని మీరు శ్రద్ధగా చిరాకు లేకుండా, విసుగు లేకుండా, మీ కుటుంబ సభ్యుల పట్ల మీకున్న ధర్మం నెరవేర్చడమే అదే విద్యుత్ ధర్మం. మీరు చేసే విద్యుత్ ధర్మమే స్వధర్మం. ఆ స్వధర్మాన్ని విడిచిపెట్టేస్తే మీకు జ్ఞానం రాదు, సోమరతనం వస్తుందని గీతలో చెప్తారు. అంటే ఎక్కడ కూడా ఇల్లు విడిచిపెట్టి పారిపోతే, పని విడిచిపెట్టి పారిపోతే జ్ఞానం రాదు, సోమరతనం వస్తుంది. స్వధర్మము, స్వధర్మం అంటే విద్యుత్ ధర్మం. సృష్టిలో రకరకాల అందరూ ఎవడ చేసే పనులు, వడ్రంగు వాడు చేసే పని వడ్రంగు చేయాలి, తాపీ వాడు చేసే పని తాపీ చేయాలి. అలాగే మన శరీరంలో అనేక ఇంద్రియాలు ఉన్నాయి. ఏ ఇంద్రియం చేసే పని, ఆ ఇంద్రియం చేస్తేనే శరీర యాత్ర నడుస్తుంది. అలాగే భగవంతుడు నీ దేహ ప్రారంభాన్ని బట్టి నీకు ఏ విద్యుత్, ఏ పని అయితే నీకు ఇచ్చాడు, ఏ విద్య మన పని ఏదో వాళ్ళేదో గొప్ప పని చేస్తున్నారు, మనం ఏదో తక్కువ పని చేస్తాం అలా అనుకోవద్దు. ఈ ఎక్కువ తక్కువలని అహంకారానికి సంబంధించినవి, గర్వానికి సంబంధించిన విషయాలు ఎక్కువ తక్కువలని. ఎక్కువ తక్కువలంటే అందరిలో ఉన్న వస్తువు ఉడికే శరీరాల్లో రంగులు తేడా, మనస్సులో ఉన్న గుణాలు తేడా, తర్వాత లోపల అందరిలో అంతర్యామగా ఉన్న వస్తువు ఆ సదస్తు దాన్ని చూపే కనుక మనం చూపు అందరిలోని అంతర్యామి మీద కనుక మనకు చూపు ఉంటే మనకు అది హెచ్చు తగ్గులే రావు. అంటే స్వధర్మం అంటే కంగారు పడకండి, స్వధర్మం అంటే విద్యుత్ ధర్మం. అంటే మీకు ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాంటే ఇది చిరాగ్గా చెప్పకు, నువ్వు విసుగ్గా చెప్పకు, ఎతవగా చెప్పు, వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. అది చెప్పటం కూడా వాళ్ళ మనసుకు నొప్పి లేకుండా చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్తాను. అది అది నా విద్యుత్ ధర్మం. అలా కాకుండా ఏది విసుగు చెంది చిరాగ్గా మాట్లాడుతా ఉంటానుకోండి, నా డ్యూటీ నేను చేయటం లేదని అర్థం. స్వధర్మం అంటే ఏం లేదు, భగవంతుడు మన చేతికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని జాగ్రత్తగా చేయటం. అది స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం. తర్వాత మనకు మోక్షం, ముక్షత్వం ఉండాలి. మోక్షం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసినట్టు ఉండకూడదు మనం. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. పుట్టుకు కానీ చావుకు కానీ, నీ మనసులో ఉన్న గుణాలకు కానీ, నీ సాకారానికి కానీ, నిరాకారానికి కానీ, నీ ఊహించే ఊహలకు కానీ, నీ ఇమాజినేషన్ కానీ, అసలు వస్తువుకి ఈ మాటలకి ఏమీ సంబంధం లేదు. అది అనుభవైక్యం. ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్. అది నది ఎలాగైతే సముద్రంలో అటు ఇటు దిక్కులు చూడకుండా, నది ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందో సముద్రంలో దొరకటానికి, నది అటు ఇటు దిక్కులు చూడదు. అది దాని ప్రవాహమే దాని ప్రవాహం. కొంచెం ఆగమంటే ఆగదు. ఆ సముద్రంలోకి దాని గతి సముద్రం, ఆ సముద్రంలోకి దాని భర్త సముద్రం. ఆ సముద్రంలోకి ఎలాగ ప్రవహిస్తూ ఉంటుందో అది, అలాగే నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ అంతఃకరణం. అంతః అంటే లోపల, కరణం అంటే పనిముట్టు. నీ లోపల ఉన్న పనిముట్టు, మనస్సు, ఇవన్నీ ఒకటైపోయి ఏకధారగా ఆ బ్రహ్మం వైపుకు ప్రవహిస్తుంటే అప్పుడు రా నీకు బ్రాహ్మస్థితి అన్నాడు ఉపనిషత్తు. ఎందుకురా పిచ్చగొడవలు? కాశీ వెళ్తాం ఒక్కోసారి, కాశీ వెళ్ళి పోడూరు నుంచి కాశీ వెళ్తే కాశీలో వర్షం కురుస్తాం అనుకోండి, ఒకవేళ పోడూరులో మా ఇంటికాడ పిడకలు ఏమైనా ఎండబెట్టారని తలిసిపోతాం అనుకుంటాం. ఇటువంటి వాళ్ళకే బ్రహ్మజ్ఞానం. శరీరం ఏమో దేవుడి దగ్గర, చిత్తం ఏమో చెప్పుల దగ్గర. అంటే తయదారాలు ఎలా ప్రవహించాలి? మన ఇంద్రియాలు. నది, నదికి గతి సముద్రం. మనం అంత చూడమంటే చూడదు, ఒక 10 నిమిషాలు ఆగమంటే ఆగదు. దాని ప్రవాహమే దాని ప్రవాహం. అలాగే నా శరీరము, ఇంద్రియాలు, మనస్సు, నా లోపల అంతఃకరణం మొత్తం ఇవన్నీ, అంటే త్రికరణాలు అంటారు చూడండి. అంటే మూడు ఏది, మనస్సు, మాట, మనస్సు, మాట, చేత, ఈ మూడు ఒకే ప్రవాహం కింద నది ప్రవహిస్తున్నట్టు బ్రహ్మం వైపుకు ప్రవహిస్తుంటే నీకు బ్రహ్మానుభవం కలుగుతుందని మూడట్లు అక్కడ స్ప్లిట్ అయినా నీకు దొరకదన్నారు. అన్ని తలంపుల్లోంచి విడుదల పొందాం అనుకోండి, ఏదో ఒక తలం పిగిలిపోయింది అనుకోండి, పునర్జన్మ వస్తుందని చెప్పాడు. ఇప్పుడు మీరు వేరు నేను వేరనే భావన ఉంది కదా, ఎవరికి వారు వేరు, మీరు వేరు మీరు వేరు నేను వేరనే భావన ఎక్కడి నుంచి వస్తుంది? మోహంలోంచి వస్తుంది. మోహం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలోంచి వస్తుంది. అజ్ఞానం అంటే ఎవరు? అజ్ఞానం అంటే ఎవరు? మనం ఎవరో మనకు తెలియకపోవడం అజ్ఞానం. మనం ఎవరో మనకు తెలియకపోవడం వల్ల అజ్ఞానం వస్తుంది. అజ్ఞానంలోంచి మోహం వస్తుంది. మోహంలోంచే నువ్వు వేరు నేను వేరనే భేదబుద్ధి వస్తుంది. ఈ భేదబుద్ధి ఉన్నంతకాలం మనకు అభయస్థితి రాదు. అభయస్థితి రాదు, అహింసా బుద్ధి రాదు. అంటే శాస్త్రం ఏం చెప్పాయంటే ధర్మం అంటే అహింస రూపంలోనూ ఉండాలి. వేదబుద్ధి అంతకాలం అభయస్థితి రాదు కదా. అభయస్థితి వస్తేనే కానీ మోక్షం రాదు. కొంతమందికి ఆ మైత్రీ భావన అలా ఉంటుంది. గాంధీ గారు ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఇది థర్డ్ క్లాసే ప్రయాణం. గాంధీ గారు ఎప్పుడు థర్డ్ క్లాసులోనే వెళ్ళేవారు. ఒకళ్ళు ఒక గొప్ప గుణం ఉంటుంది, బివి రాజుగారు 10,000 కోట్లు సంపాదిస్తే వ్యాసకాలం కూడా థర్డ్ క్లాసులో వెళ్ళేవారు. ఒక మనిషి యొక్క గొప్ప గుణం ఉంటుంది, మనం రత్నాలు ఏరుకున్నట్టు ఏరుకోవటమే. ఆయన నెలకి 300 రూపాయలు జీతం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నారో, 10,000 కోట్లు సంపాదించినా అలాగే ఉన్నారు. అది ఇమిడ్చుకోవటం అంటే 10,000 కోట్లు సంపాదించినప్పుడు కూడా ఆయన థర్డ్ క్లాసులో వేసవికాలం, మే నెలలో కూడా వేసవికాలంలో థర్డ్ క్లాసులో వెళ్ళేవారు. అలాగే మహాత్మా గాంధీ గారు ఎప్పుడు ప్రయాణం చేసినా గాంధీ గారు ఎప్పుడు థర్డ్ క్లాస్ లోనే వెళ్ళేవారు. తర్వాత టాయిలెట్స్ సరిగ్గా బాగుండవు, జనం కూడా ఎక్కువ ఉంటారు. అటు ఇటు జంటటం ఏంటంటే ఆయన జోడు చెప్పులు బూట్లు తొడకరు, చెప్పులు తొడుక్కునేవారు ఆయన. అందులో ఆయన కాళ్ళకు తొడుక్కున్న జోడేమో కిందకి జారిపోయింది. ఒక జోడేమో కాలు కుండిపోయింది, ఇంకో కాలు జోడేమో కిందకి జారిపోయింది. కిందకెళ్ళి తీసుకుందామంటే రైలు కదిలిపోయింది. అప్పుడు ఏం చేశారు, ఇంకో కాలును కూడా జోడు తీసి ఆ జోడు ఎక్కడైతే పడిపోయింది అక్కడ తీసిరేశారు. అంటే ఎవరికొకరు దొరుకుతాయి, ఎవరికొకరు దొరుకుతారు, రెండు జోడు వేసి తిరుగుతాడు, ఒక్క జోడి పాపం ఆడు ఏం చేసుకుంటాడు. అది మైత్రీ భావం, ఆ సమయ స్ఫూర్తి, దాన్ని మైత్రీ భావం అంటారు. అది చిన్న సంఘటన, జోడు ఎంత కలిగి ఉంటుంది, కానీ అది కాదు మనకు లోపం, మనకు కావాల్సిన ఆ మైత్రీ భావం, ఆ ప్రేమ భావం, ఆ సేవా భావం. భగవాన్ చెప్పారు ఒక చోట, మీరు ఏదో ఇక్కడ నలుగురు కూర్చుని ఈ మాటలు వింటున్నారు, మీ నేను చెప్పే మాటకి వారసులు ఈ నలుగురే కాదు. ప్రపంచ సహృదయంటూ ఉండాలి, కానీ ప్రపంచంలో ఎక్కడున్నా నేను చెప్పే మాటకు వారసులే. సహృదయం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి. ఇక్కడ కూర్చొని నలుగురే వారసులు కాదు. ప్రపంచంలో వాడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ ప్రాంతంలో ఉన్నాడని వాడు సహృదయం ఉంటే, సద్బుద్ధి ఉంటే నా మాట, నేను చెప్పిన మాటకు వాడు వారసులే, వాడు హక్కుదారుడే. అని నీ జపం చేయగా చేయగా స్మరించగా ఇంకో పరమ పవిత్రుడు కానీ ఆత్మజ్ఞానం కలగదు. గాంధీ గారిని ఇంకో 10 రోజులు చంపేస్తారనగా పటేల్ ఫోన్ చేసి చెప్పాడు ఆయనకి, ఏమంటే మీకు సెక్యూరిటీ లేదు, గాంధీ గారు ఇంకో 10 రోజుల్లో చనిపోతారనగా పటేల్ ఫోన్ చేశాడు గాంధీ గారికి. ఏమంటే మీకు రక్షణ లేదు, మీకు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోతున్నారు, ఆ తుండు కొట్టేసుకుని కూడా రక్షణ లేదు, రక్షణ ఉండాలి, మీకు ప్రొటెక్షన్ అవసరం, నేను హోమ్ మినిస్టర్ని, మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకుంది, గవర్నమెంట్ డ్యూటీ అంటే మీకు ప్రొటెక్షన్ అక్కర్లేదన్నాడు ఆయన. భగవంతుడు నాకు ఎంతకాలం అయితే ప్రాణం పోషాడో అంతకాలం ఈ భూమి మీద ఉంటాను. ఇంకోటి అన్నాడు గాంధీ, ఒకవేళ ఎన్నో నువ్వు చెప్పినట్టు ఎవరైనా కాల్చి 10 రోజుల ముందు ఆయన చనిపోవడానికి 10 రోజుల ముందు ఇది, ఒకవేళ ఎవరైనా కాల్చి చంపేస్తారనుకో, కాల్చి చంపేస్తారనుకో, ఆ కాల్చి ఎవడైతే నన్ను కాల్చి చంపుతున్నాడో వాడి మీద నాకు ఏదైనా కొంచెం ద్వేషం కలిగిందనుకో నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చేస్తుంది అన్నాడు. అంటే నన్ను కాల్చి చంపిన వాడి మీద నాకేదైనా కొంచెం ద్వేషం కలుగుతుందనుకో, లేకపోతే కోపం కలుగుతుందనుకో, అంటే నా ఆ వికారాలు నా లోపల సూక్ష్మ రూపంలో ఉన్నాయి, నాకు పునర్జన్మ తీసుకొచ్చేస్తున్నది, అప్పుడేమో ఇంకో శరీరం తప్పదు, నాకు ఒక నిజంగా నన్ను చంపేసి నాకు రక్షణ అక్కర్లేదని చెప్పారు. నేను గాంధీ గారి గురించి చెప్పుకో, కూల్ కరేజ్, క్వైట్ కరేజ్, కామ్ కరేజ్. పైకి గాంధీ గారిని చూస్తే మేకలా ఉంటాడు, మేక ఎలా ఉంటుందో గొర్రె ఎలా ఉంటుందో అలా ఉంటాడు, కానీ లోపల మటుకు హద్దులు లేని దగ్గర ప్రాణం. మనం అయితే ప్రాణం పోయినప్పుడు మనం పోతాం, ప్రాణం మనం కాదు కదా, ప్రాణమే కనుక మనం అయితే ప్రాణం పోయినప్పుడు పోతాం, అది మనం అయితే కదా పోవటానికి. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, నువ్వు ఒక చెంబుతోటి ఒక కొండతోటి గంగానది నీరు తెచ్చుకో, ఒక కొండలో పట్టుకుని ఒక కొండ ఒక బిందెలో పట్టుకుని గంగానది నీరు తెచ్చుకో, ఈ బిందెలో నీరు ఆ గంగానదిలోని నీరు ఒకటే, కానీ ఈ బిందితోటి నీకున్న తాదార్థ్యం వల్ల ఈ నీరు వేరు ఆ నీరు వేరు అనుకుంటావు, ఈ బిందితోటి తాదార్థ్యం పోతే అంతటా ఉన్న నీరే ఈ నాలో ఉన్న నీరు అన్నప్పుడు తెలుస్తున్నా అంతటా ఉన్నది బ్రహ్మమ్మ. ఆ బిందితోటిన తాదార్థ్యం వల్ల ఇందులోన నీరు వేరు గంగానదిలో నీరు వేరు అనుకుంటావు, ఆ బిందితోటి తాదార్థ్యం పోతే ఈ నీరు ఆ నీరు ఒకటే అనే సంగతి నాకు తెలుస్తుంది. బ్రహ్మమ్మ చచ్చిపోవటం ఏంటి పుట్టడం ఏంటి, ఏమి సంబంధం, ఈ సుమంతం ఏ సంబంధం. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, నువ్వు నువ్వు చూసుకున్న లోకాన్ని చూడు, నిన్ను నువ్వు చూసుకున్న లోకాన్ని చూస్తే లోకం నిన్ను మోహ పెట్టదు, నిన్ను నువ్వు చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం నిన్ను మోహ పెడుతుంది. ఇంకా నిన్ను నువ్వు చూసుకున్న లోకం నువ్వెవరు బ్రహ్మము, నిన్ను నువ్వు చూసుకున్న లోకాన్ని చూస్తే లోకం కూడా నీకు లోకం 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 కూడా బ్రహ్మంగానే కనపడుతుంది. అంటే లోకాన్ని చూస్తావు, లోకం ఎక్కడెక్కడ లోకం అప్పుడు ఏమైంది, నిన్ను నువ్వు చూసుకుని లోకం చూస్తే లోకం లోకంగా కనపడదు, బ్రహ్మంగానే కనిపిస్తుంది. అంటే లోకమే లోకం బ్రహ్మములే ఐక్యం అయిపోయింది. లోకం వేరు నేను వేరని అనుకో, నిన్ను చూసుకున్నాక నువ్వు లోకాన్ని చూస్తే లోకం వేరు నువ్వు వేరు అనుకో. ఏం చేత అనుకో, లోకం కూడా నీకు ఎలా కనిపిస్తుంది, బ్రహ్మమ్మగానే కనిపిస్తుంది. నువ్వెవరు బ్రహ్మమే, ఇంకా చంపేవాడెవడు, చంపబడేవాడెవడు, ఏం చేయాలి, లోకం నీకు ఎలా కనిపిస్తుంది, బ్రహ్మంగానే కనిపిస్తుంది. ఎవరై ఉన్నావు, బ్రహ్మమై ఉన్నావు, నీకు లోకానికి భేదం లేదని తెలుస్తుంది. ఆ భేదరహిత స్థితి వస్తుంది, ఆ భేదరహిత స్థితి వచ్చినప్పుడు అభయ స్థితి వస్తుంది, అభయ స్థితి వచ్చినప్పుడే అప్పుడు నీకు అహింసా సిద్ధాంతం అంటే ఏంటో తెలుస్తుంది, అదే ధర్మం. అసలు ఇంకోటి ఆ వస్తువు మనకు లభ్యమవుతుందంటే మన శరీరం కూడా ఆనందమే. మనం ఆ వస్తువును మనకు లోపల వస్తువు దొరుకుతుంది అనుకున్న మనకి మన శరీరం ఆనందం, మన ఇంద్రియాల ఆనందం, మన మనస్సు ఆనందం, చూచేది ఆనందం, చూడబడేది ఆనందం, తెలియదానికి చావు వస్తే ఆనందం, ఉన్నవాడిని చూస్తే ఆనందం, చనిపోయిన వాడి జ్ఞాపకం వస్తానంటే ఆనందం, ఎడి చూసిన ఆనందం. తర్వాత మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే మీరు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉంటే మీ ఆనందం వాళ్ళకి అందజేస్తారు. భగవంతుడు పోస్ట్ ఆఫీస్ పని కూడా చేస్తాడు. మన ఇంట్లో ఎవరైనా స్వర్గస్థులయ్యారనుకోండి, వాళ్ళు మనకి ఎప్పుడైనా జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఏదైనా ఆ సంఘటనలు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అంటే ఒకే ఇంట్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాం కదా, అంటే సంఘటనలు జ్ఞాపకం వస్తాయి. ఆ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడు మనం శాంతిగా ఉంటే, ఆనందంగా ఉంటే, మన బ్లిస్లో కనుక ఉంటే, మన ఆనందాన్ని, మన శాంతిని ఆ జీవుడికి పరమేశ్వరుడు అందజేస్తాడు. ఈ పాడు స్నేహాలకంటే మంచి వాళ్ళతో విరోధమైన మీరు ఆ విరోధ రూపమైన వాళ్ళు జ్ఞాపకం వస్తారు. రామునితో విరోధమైనా రామస్మరణ వచ్చింది రావణాసురుడికి. అంటే స్మరణ వల్ల కూడా, ఈశ్వరుని నిరంతరం స్మరించడం వల్ల కూడా మనకి పవిత్రులు అవుతాం, పరమ పవిత్రులు అవుతాం. పవిత్రుడు కాని వాడికి పరబ్రహ్మ అనుభవం కలగదు. ఈ జపధ్యానములన్నీ ఎంటుకుంటే మనం పవిత్రులు అవటానికి. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల, అరుణాచలము అరుణాచలమని స్మరించడం వల్ల ఏమవుతుందంటే వాడు పవిత్రుడు అవుతాడు, పరమ పవిత్రుడు అవుతాడు. అప్పుడు వ్యక్తి భావం నశిస్తుంది, ఆ ఇండివిజువల్ అయి ఆ బాడీ బౌండ్ అయి నశిస్తుంది. కాస్మిక్ కాన్షియస్నెస్, విశ్వచేతనములు, విశ్వ చైతన్యములు తను ముగిసిలాడుతూ ఉంటాడు. కొంతమందికి భయం అంటే రెండు లేకపోతే ఆనందం అలాగే వస్తున్నాను. ఆ వస్తువు అనుభవంలోకి వచ్చిన తర్వాత దాన్ని అదే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. కానీ బాహ్యమైనటువంటి ప్రక్రియ అక్కర్లేదు, అది ఉందని మనకు తెలియటానికి. ఇట్ ఇస్ టు బి రియలైజ్డ్. అది అనుభవంలోకి తెచ్చుకుంటే నీకు అప్పుడు అర్థమవుతుంది. అనుభవంలోకి తెచ్చుకోవడానికి అది ఆ అనుభవం నీకు, అనుభవం అనేది నీకు పార్షియల్గా రాదు. ఏదైనా ఒక తరంపు నీకు స్ప్లిట్ అయిపోతుంది అనుకో, అంటే నీకు మళ్ళీ పునర్జన్మ కారణం అవుతుంది. ఇంద్రియాలు, శరీరము, మనస్సు అన్ని తైలధారవలే, ఏకధారవలే బ్రహ్మానుభవం పొందటానికి ప్రయాణం చేస్తూ ఉండాలి. అప్పుడు దాని తాడు కానప్పు. అంచేది నీవు ఏదిగా ఉన్నావు, జపజ్ఞానములు అంటే ఏంటి అనుకోవద్దు. నువ్వు ఏదిగా ఉన్నావు అక్కడికి దాన్ని పట్టి ఇవ్వటానికి జపజ్ఞానములు, అక్కడ తీసుకెళ్ళటానికి జపజ్ఞానములు. నువ్వు ఏదో కొత్తగా నీ చేత కొత్తగా పొందింపజేయటం ఏమీ లేదు. ఏదైతే నీ హృదయంలో ఒక నిజం ఉంది, దాని తాలూకు అనుభవం తీసుకురావటం అంటే ఈ జపజ్ఞానములన్నీ కూడాను అది సాక్షాత్కార కోసమే, దాన్ని తెలుసుకోవడం కోసం, అది నీకు అనుభవం దాన్ని రియలైజ్ చేయటానికే ఈ అనుభవాలన్నీ కూడా. అంతేది అది నీ నీ హృదయంలో ఒక నిజం ఉంది, అది సహజంగా ఉంది. నీ జపజ్ఞానములు కూడా సహజమైతే ఆ సహజ వస్తువుని సంపాదించి పెడతాయి. అంటే నువ్వు మొట్టమొదటిలో ప్రయత్నం ఉన్నా తర్వాత నీ ప్రయత్నం లేకుండా జరిగిపోతూ ఉండాలి. ప్రతి రోమం కూడా జపం చేస్తాం. శరీరము, మనస్సు అటే రియాక్ట్ అవుతూ ఉండాలి. శరీరము, మనస్సు, ఇంద్రియములు తదాకారం చెందాలి. ఏ వస్తువునైతే ధ్యానం చేస్తున్నావో, ఏ వస్తువునైతే జపిస్తున్నావో, ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నావో, ఏ నామాన్ని జపిస్తున్నావో తదాకారం, ఈ మూడు శరీరము, మనస్సు, ఇంద్రియములు తదాకారం చెందాలి. అప్పుడు ఆ వస్తువు నీకు అనుభవేక్య విద్యం అవుతుంది. అది మాట్లాడేది కాదు, అది నోటితో చెప్పేది కాదు, చేతితో రాసేది కాదు, అది ఊహించేది కాదు. కానీ లోపల ఉండి అది నీ అనుభవానికి అందుతుంది. అంటే నీ తలంపులు ఒక క్రమంలో లేవు, నీ తలంపులు ఒక క్రమంలో లేవు. ఓ క్రమంలో లేవుగా పెట్టి నీకు ఇతర ఆలోచనలు, అక్కర్లేని ఆలోచనలు వస్తున్నాయి. అవసరం లేని కలం యూస్లెస్ థాట్స్, వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఊహలు, ఇవన్నీ వస్తాయని కృష్ణుడు చెప్తాడు. వెయిన్ థాట్స్, వెయిన్ డిజైన్స్, వెయిన్ యాక్షన్స్. నీకు మనకి కొన్ని కొన్ని తలంపులు ఎటువంటివి వస్తాయంటే మనకు ఉపయోగపడవు, మన ఆరోగ్యానికి ఉపయోగపడవు, మన కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. అటువంటి తలంపులు వస్తూ ఉంటాయి. మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఏ అన్నింటిని ఒక క్రమంలో పెట్టింది జపం, ఇవన్నీ ఒక క్రమంలో పెట్టింది ధ్యానం. ఇదే జప ధ్యానం అని అంటే నీ మనస్సు అస్తవ్యస్తంగా ఉంది, ఒక క్రమంగా లేదు. నీ మనస్సుని జప ధ్యానం నీ మనస్సుని ఒక క్రమంలో పెడతాయి. నీ ఆలోచన కూడా తైలు ధారవలే, ఏకచింతని తీసుకొస్తుంది నీ మనస్సుకి. అంటే ఈ జపం వల్ల నువ్వు ఏ మంత్రం అయితే జపిస్తున్నావో దానికి అంటిపోతావు. నువ్వు అంటిపోయినప్పుడు నీ మనస్సు అస్తవ్యస్తంగా ఉండదు, నిదానంగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది. అంటే ఒకే ఆలోచన ఉంటుంది, ఒకే తలంపు మీద అంటిపెట్టుకుంటుంది. కానీ మనస్సుకి అశాంతి ఉంటుంది, అశాంతి రాదు మనస్సుకి. ఆ కుదిరి లేకపోవటం అంటూ ఉండదు. అది అలా జప సాధన, ధ్యాన సాధన అలా సాగుతుంటే ఎప్పుడో ఒక రోజున నీ లోపల నీ సహజ స్థితి నీకు వ్యక్తం అవుతుంది. నువ్వు ఏదైనా ఏది, నువ్వు ఏదిగా ఉన్నావో, సహజస్థితి అంటే ఏది కాదు, నువ్వు ఏదిగా ఉన్నావో అది నీకు సహజంగా నీకు లోపల నీకు వ్యక్తం అవుతుంది. భగవాన్ చెప్తున్నారు యాంత్రికంగా అనుకోకూడదు, ప్రేమగా అనుకోవాలి, ఇష్టంగా అనుకోవాలి. మనం జపం చేసేది లాంఛనం కోసం, యాంత్రికంగా అనుకోకూడదు. నువ్వు ఏదైతే ఏ నామానైతే జపం చేస్తే ఇష్టంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. నీ యొక్క మనస్సు నిలబెట్టి ఉండాలి. యంత్రం చేసినట్టు యాంత్రికంగా అనుకోకూడదు. అర్జంగా ఉండాలి. 1928-29 సంవత్సరంలో ఒకసారి మహాత్మా గాంధీ గారిని జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి గారి పేరు మోతీలాల్ నెహ్రూ. అప్పుడు గాంధీ గారిని అన్నారట నేను, నీ చేతితో మా అబ్బాయిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయాలని. అప్పుడు గాంధీ గారు అన్నారటండి నెహ్రూ గారి తండ్రితోటి, మీరు అడిగేది అసహజంగా ఉండి, ఆ టైం వచ్చినప్పుడు చేస్తాను అన్నారు. టైం వచ్చినప్పుడు చేస్తాను, మీరు అడగటం అనేది సహజం కలిగి అసహజంగా ఉంది అన్నారు. కానీ చేస్తాను, ఆ టైం వచ్చినప్పుడు చేస్తాను, కానీ మీరు అడగటం అనేది సహజంగా లేదు, అసహజంగా మా అబ్బాయిని ప్రెసిడెంట్ చేయటం అంటే ఆ వారసత్వం చూడడం వల్ల ఎలా వస్తుంది? మోతీరాలు బతుకుండగా నెహ్రూ గారిని ప్రెసిడెంట్ చేయటం, నెహ్రూ గారు బతుకుండగా ఇందిరా గాంధీని ప్రెసిడెంట్ చేయించడం, మరి ఇందిరా గాంధీ గారు బతుకుండగా ఎన్ని వాళ్ళ అబ్బాయిలు రాజీవ్ గాంధీకి ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ లక్షణాలు మిగతా కుటుంబాలు పటేల కుటుంబంలో రాజేంద్ర ప్రసాద్ కుటుంబాలు లేవు. అసలు పటేల కుటుంబంలో కానీ రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో మన తర్వాత మనవాళ్ళు ఈ పదవులను అనుభవించాలన్న తలంప కూడా వాళ్ళకి లేదు. ఎప్పుడు 27 మాటలు చెప్తున్నాను. అడిగేసరికి మా అబ్బాయిని మీరు ప్రశ్న చేయాలి, చెప్తూ చేస్తాను, కానీ మీరు అడిగేది మటుకు అసహజంగా ఉంది, సహజంగా లేదు, కానీ చేస్తాను, ఆ టైం వచ్చినప్పుడు చేస్తాను. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. బాగుంటుంది. నెహ్రూ గారు బతికుండగానే వాళ్ళ అమ్మాయిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసేది. అంటే రాజకీయాల కోసం చెప్పడం లేదు మీకు నేను. అదే లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడనుకోండి, ఉదాహరణకి లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడనుకోండి, ఆయన హోమ్ మినిస్ట్రీ చేశాడు, రైల్వే మినిస్ట్రీ చేశాడు, ప్రైమ్ మినిస్ట్రీ చేశాడు, ఉత్తరప్రదేశ్లో అనేక పదవులు చేశాడు, కానీ వాళ్ళ అబ్బాయిలు ఏదో మామూలు కంపెనీలు ఉద్యోగాలు చేసుకున్నవారు. వాళ్ళకి మోక్షం. ఒకసారి యూపీలో హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు శాస్త్రి, ఆయన కారు కింద ఎవడో పడి చచ్చిపోయాడు, పాపం కారు వెళుతుంది, ఎవడో అడ్డొచ్చి చచ్చిపోయాడు, మినిస్టర్ చేస్తున్నాడు ఇలా. సరే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళిపోండి సార్, మేము ఇది కేసు మేము చూసుకుంటామండి, మీరు వెళ్ళిపోండి. మినిస్టర్ గారు కారు కింద పడిపోయాడు, చచ్చిపోయాడు, ముసలివాడు ఎవడో అడ్డొచ్చాడు చనిపోయాడు. అది పోలీసు వాళ్ళు ఏమంటారంటే మీరు వెళ్ళిపోండి, మేము చూసుకుంటామన్న కేసు అది, మీరు వెళ్ళిపోండి అంటే అదర్థాలు. దగ్గర పోలీస్ స్టేషన్ అక్కడ ఆయన స్వయంగా వెళ్ళి ఇతను ఇలా చనిపోయాడు, మా కారు ఇదిగా జరిగింది, మీరు కేసు రాసుకోండి, మీరు కేసు రాసుకున్నారు, దాన్ని బట్టి ఎలా ఉంటుందో అలా ఉంటుంది, మీ డ్యూటీ ప్రకారం మీరు చేసుకోండి అని చెప్పేప్పుడు లక్కున వెళ్ళాడు. అడుగు శాస్త్రి మా డ్రైవర్ పొరపాటు అవ్వచ్చు, ముసలివాడు పొరపాటు, రోడ్డు సడన్గా అడ్డుకొచ్చాడు, యాక్సిడెంట్, అది యాక్సిడెంట్, అతను సడన్గా రోడ్డు మీదకి అడ్డుకొచ్చాడు, డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేసినా కానీ వాడు సడన్గా అడ్డు చనిపోయి మొత్తమే వాడు చనిపోయాడు. మీరు కేసు రాసుకోండి, మీరు కేసు మామూలుగా నడుపుకోండి, మేజిస్ట్రేట్ కేసు ప్రకారం ఎలా జరుగుతున్నారో, మా డ్రైవర్కి ఏదైనా శిక్ష పడితే అనుభవిస్తాడు, ఎవరు ముసలివాడికి తప్పు అయితే మా డ్రైవర్కి శిక్ష పడదు, ముందు కేసు రాసుకోండి అన్నాడు వాడు శాస్త్రి. ఇప్పుడు ఎక్కడన్నాం, యాంత్రికంగా చేయకూడదు ముగిస్తున్నాం, యాంత్రి మెకానికల్గా చేయకూడదు చేసేది, ఇష్టంగా చేయాలి, ప్రేమగా చెయ్యాలి, ఆ చేసే పని స్నేహంగా చెయ్యాలి, స్నేహంగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి, ప్రేమగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. ఇంకా భగవాన్ అంటున్నారు, నీకు ఏదైనా జబ్బు చేసిందనుకో, ఆ జబ్బు తగ్గటానికి తగిన మందు పేరు వింటే నీకు ఆ జబ్బు తగ్గదు, జబ్బు ఆ మందు ముందుకే తగ్గుతుంది. నీకేదో జబ్బు చేసింది, జబ్బు చేస్తే జబ్బు తగ్గే మందు ఒకటి ఉంది, ఆ మందు పేరు విన్నావు అనుకో, నువ్వు అంత మాత్రం రోగం తగ్గదు, ఆ మందు స్వాలో చేయాలి, మింగాలి, ఆ బిల్ల మింగితే అప్పుడు నీకు జబ్బు తగ్గుతుంది, ఆ స్మరిస్తే మందు పేరు తలపెట్టుకుంటా నీకు తగ్గదు, మింగాలి నువ్వు. అలాగే ఈ జన్మ చక్రంలోంచి మరణ చక్రంలోంచి శరీర బంధంలోంచి శరీరం పుట్టడం, ఆ జీవుడు శరీరం ధరిస్తూ ఉంటాడు, విడిచిపెడతా ఉంటాడు, చచ్చిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతూ ఉంటాడు. ఒక మనిషి చనిపోయాడంటే వాడు పుడతాడు. మీ ఇంట్లో ముసలివాళ్ళు ఎవరైనా చచ్చిపోయారనుకోండి, మీ మీద వాళ్ళకి నిజంగా ప్రేమ ఉందనుకోండి, వాళ్ళకు కూడా మీకు నిజంగా మీ మీద ప్రేమ ఉంది అనుకుని మళ్ళీ మీ ఇంటికి వచ్చేస్తాడు కదా, మీ ముడి మనవడి రూపంలోనే మీ మనవడి రూపంలోనే మీ ఇంటికి వచ్చేస్తాయి. అది నిజమైతే అయితే అదే మాయ, అది కూడా మాయే. ఊకే ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, నేను చెప్పి అన్ని వ్యవహారిక సత్యాలు, పారమార్థిక సత్యం కాదు. అది కూడా స్వప్నం ఎటువంటియో, ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీ ముని మనవడ కిందో మనవడ కిందో వచ్చినా కానీ అది కూడా వ్యవహారిక సత్యమే, రిలేటివ్ ట్రూత్, సాపేక్ష సత్యాలు ఇవన్నీ కూడా, అందుకని పారమార్థిక సత్యాలు కాదు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే ఈ జనన మరణ బంధాలు అంటే అహం బ్రహ్మాస్మి శివోహం, అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ ఇవన్నీ వేదాల్లో వాక్యాలు ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆత్మజ్ఞానం, జ్ఞానమే బ్రహ్మము, బ్రహ్మమే జ్ఞానం. నీ లోపల నీ పుస్తకాలు చదివితే పాండి, నీ హృదయంలో నిజమే జ్ఞానం, నీ హృదయంలో బ్రహ్మమే జ్ఞానం, ప్రజ్ఞానమే బ్రహ్మం, బ్రహ్మమే ప్రజ్ఞానం. అవి వింటే చాలదు. భగవాన్ ఏం చెప్తున్నారు, ఆ మహావాక్యాలు వేదాల్లో ఉన్న మహావాక్యాలు వింటే చాలదు అయ్యా, అది నీకు అనుభవంలోకి రావాలి, నీ లోపల ఒక తత్వం ఉంది,
ఆ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చేదాన్ని తత్వజ్ఞానం అంటారు. అది నీకు అనుభవంలోకి రావాలి. అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఈ వాక్యాలు ఊరికి వింటే సరిపోదు. అది నీకు అనుభవంలోకి రావాలి. అంతేకాని మంది పేరు వింటే నీకు రోగం తగ్గదు. నీకు ఈ వాక్యాలు నీ చెవులతో విన్నంత మాత్రం చేత నీకున్న అజ్ఞానం పోదు. దాని తరువాత అనుభవంలోకి రావాలి. ఇట్ ఇస్ టు బి రియలైజ్. అది రియలైజేషన్ రావాలంటే మీరికే బుడబుక్కల మాట్లాడు రావాలి. మీ శరీరం సహకరించాలి, మీ మనస్సు సహకరించాలి, మీ మాట సహకరించాలి. మొత్తం మీద మీకున్నటువంటి లోపల నీకున్న శక్తులు, మీ శక్తి యుక్తి అంతా సహకరించాలి. ఆ వస్తువుని పొందటానికి ఏకధారగా ఉండాలి. మాట, మనస్సు, చేత ఏకధారగా ప్రవహించాలి. అప్పుడు కదా అనుభవంలోకి వచ్చేది. ఎక్కడ స్ప్లిట్ అవడానికి ఏం లేదు. అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. విజ్ఞానం బ్రహ్మ అంటే ఇది కాదు అయ్యా, నీ లోపల ఉండే ఒక నిజం ఉంది, ఒక బ్రహ్మం ఉంది. జనమ అసలు చక్రంతో సంబంధం లేదు, ఈ జనమనుమానాలతో సంబంధం లేకుండా, ఇసుమంతయు రవ్వంతా కూడా సంబంధం లేకుండా ఒక వస్తువు ఉంది. దాని కాదు, ఒక అనుభవమే జ్ఞానం, బ్రహ్మమే జ్ఞానం. నీ లోపల నిజం, ఒక నిజం ఉంది, అదే జ్ఞానం, అదే శాంతి, అదే సుఖం. ఒక జ్ఞానం మాత్రమే నిజమైన సుఖి. అది మాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ మాటలు వినటం వల్ల కాదు నీకు జ్ఞానం వచ్చేది. దాని కాదు ఒక అనుభవం రావాలి. అంటే మందు పేరు వింటే రోగం తగ్గిపోదు, సేవలు చేయాలి. ఆ వాక్యాలు అనుభవంలోకి తెచ్చుకోవాలి, అప్పుడు నీకు జ్ఞానం. మందు పేరు వింటేనే నీకు రోగం పోదు. ఇది మాట వింటేనే నీకు బ్రహ్మజ్ఞానం వచ్చేయదు. అంటే తత్వం వసి అది నీ భయం ఉన్నావు అని అది ఎవరు కృష్ణుడు చెప్తాడు కదా. ఏది కృష్ణుడు ఏమని చెప్తాడు అంటే గీతలో, దానికి చావు లేదు, దానికి పుట్టుకు లేదు, దానికి ముసలితనము లేదు, దానికి రోగము లేదు, దానికి రోగము లేదు, దానికి కాలంతో ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోవటం అంటూ లేదు, ఒక ప్రాంతంలో ఉండి ఒక ప్రాంతంలో లేకపోవటం అంటూ లేదు. అందులో ఒక భాగం మాత్రమే ఖగోళం అంతా. ఏ ఆ బ్రహ్మంలో ఒక భాగం అంటుంది ఖగోళం అంతా. ఏ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రపంచం, మన చేత చూడబడుతున్న ప్రపంచం, సముద్రాలు, కొండలు, పర్వతాలు, సావరాలు, జంగరాలు, అంటే కదిలే వస్తువులు, కదలని వస్తువులు, స్థావరం, జంగము. ఈ కదిలే వస్తువులు, కదలని వస్తువులు, కదిలే వస్తువులు, కదలని వస్తువులు. మనం కదులుతున్నాం, చెట్టు కదలటం లేదు. కదిలే వస్తువులు, కదలని వస్తువులు, మొత్తం ఖగోళం అంతా కూడా బ్రహ్మములో ఒక్క పాదం ఇంకా మూడు పాదాలు ఖాళీగానున్నాయి. అదే బ్రహ్మం అంటే అని చెప్తున్నా భగవంతుడు ఏం చెప్తాడు? అది నీవై ఉన్నావు. ఏమని చెప్తాడండి? అది ఆ బ్రహ్మం అది నీవై ఉన్నావు. అది నీవయ్యే భగవాన్ చెప్పిందంటే నీవయ్యి ఉన్నావు, నీవయ్యి ఉన్నావు అని చెబితే నీకు తెలియదు. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. బుడబొక్కల మాటల వల్ల తెలియదు. అది నీవయ్యి ఉన్నావు అని చెప్పాడు. ఆ మాటను వింటే సరిపోదు, మందు పేరు వింటే రావడం తగ్గదు. అలాగే నీవయ్యి ఉన్నావు, బ్రహ్మం నీవయ్యి ఉన్నావు, మాట వింటే సరిపోదు. దాని తాలూకు అనుభవం రావాలి. దాని తాలూకు అనుభవం రావాలంటే మూడు ఏకధారగా ఒకవైపుకి ఒకే డైరెక్షన్ లో ప్రయాణం చేయాలి. ఏది మనస్సు, శరీరం, ఇంద్రియములు మొత్తం అన్ని కొన్ని శక్తి విచ్చి అంతా కూడా లోపల ఉన్న పనిముట్టు కూడా శుద్ధం అవ్వాలి. అంతఃకరణం లోపల ఉన్న పనిముట్టు కూడా శుద్ధం అవ్వాలి. మీరు సదాచారం ఉండాలి, నిగ్రహం ఉండాలి, దయ ఉండాలి, దానం ఉండాలి, గుడ్నెస్ ఉండాలి. ఏ మీ కలిసిస్తే కలది పొందేది, లేకపోతే మీ పొందనివ్వదది. అది ఎవరికి తెలియబడాలనుకుంటుందో వారికి మాత్రమే తెలియబడుతుంది. అది లోపల బ్రహ్మము ఎవరికి తెలియబడాలనుకుంటుందో వారికి మాత్రమే తెలియబడుతుంది. ఈ పేపర్ రాసేవాడు, పేపర్ రాసేవాడు మేము బాగా రాశాం, మేము బాగా రాశాం అనుకుంటాడు. కానీ కరెక్ట్ చేసేవాడికి తెలుస్తుంది అది బాగా రాశాడో లేదు. అలాగే మనం సాధనం బాగానే చేస్తున్నాం, బాగానే చేస్తున్నాం అనుకుంటాం. బాగా చేస్తున్నా లేదా లోపల మన హృదయంలో ఈశ్వరుడికి తెలుస్తుంది. మనం అనుకుంటే సరిపోదు. ఆయన అనుకోవాలి వీళ్ళు బాగానే చేస్తున్నారు. పేపర్ రాసేవాడు ప్రతి కోడి కూడా నేను బాగా రాశానంటాడు. కరెక్ట్ చేసేవాడు తెలుస్తుంది. మనం సాధన బాగా చేస్తున్నాం, మనం బాగానే చేస్తున్నాం, బాగానే చేస్తున్నాం అనుకుంటే సరిపోయి లోపల ఉన్నవాడి అంతర్యామం అనుకోవాలి. వీడు బాగానే చేస్తున్నాడు వాడికి, కానీ వాడికి తెలియ బాగాడు. ఇది ఇస్తుంది రియలైజ్డ్. ఇది శబ్దస్పర్శాలకు అతీతం. అది బ్రహ్మము శబ్దానికి అతీతం, స్పర్శకు అతీతం, చూపుకు అతీతం. కాళ్ళు లేకుండా నడవగలదు, చేతులు లేకుండా పని చేయగలదు, కడువు లేకుండా చూడగలదు, చెవులు లేకుండా వినగలదు. దానికి ఇంద్రియములతో పని లేదు. శబ్దస్పర్శములకు అతీతం, అదే బ్రహ్మము. దానికి ఇంద్రియాలు అక్కడ లేదు. నిరవయం, అవయవాలు లేదు. నిర్గుణం, అవయవాలు లేనిది, గుణాలు లేనిది. మరి సగుణం ఎంతకు, సాకారం ఎంతకు? కోరికలు ఉన్నవాళ్ళు దాన్ని ఇష్టపడతారు. సగుణ రూపంలో ఉన్నవాడిని, సాకారంలో ఉన్నవాడిని ఇష్టపడతారు. కాబట్టి సగుణం సాకారం అని కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళకి సగుణం ఉన్నా సాకార దేవుడు, ఏదైనా ఆకారంలో ఉన్న దేవుడు అంటే ఎక్కువ ఇష్టపడతారు. సగుణం ఉండాలి, సాకారం ఉండాలి, కోరికలు ఎక్కువ ఉంటే. హృదయంలో కామం ఉన్నప్పుడు సాకార దేవుడు సగుణ దేవుడు ఇష్టపడతాడు. హృదయం నిష్కామంగా ఉన్నప్పుడు నిరాకారం నిర్గుణం. ఏమి చెప్తున్నాడు శాస్త్రం? వాడు పొంగిపోయి పొంగిపోయి చెప్తున్నాడు. వాడికి ఆకారం లేదు, నీకోసమే ఆకారం. వాడికి గుణం లేదు, నీకోసమే గుణం. అయితే నేనయ్యో బ్రహ్మము బ్రహ్మమని లోపల హృదయంలో అనుభవం లేకుండా నోడుతోడు అనుకుంటే సరిపోతుంది. అయితే నీ లోపల అనుభవం లేదనుకో, నోడుతోడు అనుకుంటావు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకు, నీకు శోకం పోదు, మోహం పోదు, దెంగ పోదు, తలకాయ పోటు పోదు. లోపల అనుభవం లేదనుకో, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంత మాత్రం కదా, నీకు శోకం నశించదు, మోహం నశించదు. అసలు మోహంలోంచి ద్వైతం వస్తుంది, ద్వైతం నుంచి శోకం వస్తుంది. అజ్ఞానంలోంచి మోహం వస్తుంది, మోహంలోంచి ద్వైతం వస్తుంది, ద్వైతం నుంచి శోకం వస్తుంది. ఇప్పుడు నోడుతోడు అనుకుంటే నశించదు, నీకు శోకం నశించదు, మోహం నశించదు. అది అనుభవంలోకి వస్తే అప్పుడు శోకం నశించేది, మోహం నశించేది, ద్వైతభావం నశించేది. ఈ చక్రం నుంచి నువ్వు బయటకు వచ్చేది అంటే నీ నోడుతోడు చదివి ఒకటో తరగతి ఉన్నవాడు ఒకటో తరగతిలో చదివాడు, రెండో తరగతిలోకి వెళ్ళాలి, రెండో తరగతి చదివాడు మూడో తరగతిలోకి వెళ్ళాలి. అంతేకాని ఒకటో తరగతిలోకి వెళ్ళాను కదా, ఇంకా ఒకటో తరగతిలో ఉండిపోతానంటే ఎలా? మరి ఒక ఎలకేజీలో చేర్పించాలనుకుని ఎలకేజీలో కథలు ఎలకేజీలో చేయాలంటే ఎలాగా? మీరు నోడుతోడు జపం చేసుకుంటున్నారు, చేసుకోండి. అది నెమ్మదిగా నోడుతోడు జపం చేసుకోగా 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 నోడుతోడు చేసుకోవాలి. మానసికం అవ్వాలి. కొంతమంది స్నేహితులు ఉంటారు, ఎక్కువ మాట్లాడుకోరు, అలా కూర్చుంటారు. ఎక్కువ మాట్లాడుకోరు, అలా కూర్చుని ఉంటారు. ఏంటి అలా కూర్చున్నారంటే అనుకుంటారు, మానసికం. కొంతమంది స్నేహాలు ఉంటాయి, ఎక్కువ మాట్లాడుకోరు, గంటల ధరపడి అలా కూర్చుంటారు. ఏంటి అలా ముద్దుగా కూర్చున్నారంటే మనకు అనిపిస్తుంది, కానీ మాట్లాడుకోరు. అది స్నేహ ధర్మం. ఎక్కువ వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. అది నేత్రానం. అంటే ఇది నోడుతోడు చేస్తే సరే, నోడుతోడు చేసేది మానసికం అవ్వాలి. నువ్వు నోడుతోడు జపమే, నోడుతోడు చేసే జపం ఎప్పుడుతో ఎప్పుడు నోడుతోడు అనుకోక్కర్లేదు. నువ్వు నోడుతోడు చేసేదే మానసికం అవ్వాలి. మానసికం అవ్వాలి. ఆ మానసికం అయింది, అది మానసికం అయింది అప్రయత్నంగా జరిగిపోతా ఉండాలి. తర్వాత ముందు నోడుతోడు చేసుకునేది మానసికం అవ్వాలి. మానసికం అయింది చివరికి ఎక్కడికి జారాలి, ఎక్కడికి జారిపోవాలి, ప్రయత్నం లేకుండా జరిగిపోతూ ఉండాలి. మనుషులు ఎలా జరిగిపోతూ ఉండాలి? నీ ప్రయత్నం లేకుండానే జరిగిపోతూ ఉండాలి. అలా మెత్తగా జరిగిపోతూ ఉండాలి. మెత్తగా మృదువుగా, అది గట్టిగా కాకుండా మృదువుగా మెత్తగా జారిపోతూ ఉండాలి. అది నీ మనసులో అలా జారిపోతూ ఉండాలి. నీ ప్రయత్నం లేకుండా లోపల జారిపోతూ ఉండాలి. మెత్తగా మృదువుగా జారిపోతూ ఉండాలి. నీ ముందు నోడుతోడు చేసేది మానసికం అవ్వాలి. తర్వాత మనసుతో చేసేది నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా మృదువుగా మెత్తగా సాఫీగా మామూలుగా అది చక్కగా లోపల సంస్కరింపబడే సంస్కరింపబడినట్టుగా చక్కగా నీ లోపల నీ నోటీస్తో సంబంధం లేకుండా నీ అవగాహన లేకుండా అది లోపల జరిగిపోతుంది. నీకు అగ్రహత్రి గారు నిలబ అగ్రహత్రి గారు ఎవరైనా మిమ్మల్ని సడన్ గా లేపారనుకోండి, నీ హృదయంలో మంత్రం జరిగిపోతాం. ఈ లోపల ఈ రోమాలు కూడా అదే చేస్తాం. అంత సగదు అవ్వాలి. అంటే నువ్వేం మంత్రం అంటే ఏంటి అనుకోకు. నువ్వు ఏదిగా ఉన్నావో అక్కడికి తీసుకువెళుతుంది. అది నువ్వు ఏదిగా ఉన్నావో అక్కడికి తీసుకువెళుతుంది. స్నేహాల గురించి చెప్తారు, నువ్వు ఎవరికైనా స్నేహం చేస్తే చచ్చిపోయేలా ఉండి స్నేహాలు చేయి. ఆదివారం స్నేహం చేసి సోమవారం గురువుగారు వచ్చి స్నేహాలు చేయొద్దని చెప్తారు శాస్త్రంలో. నువ్వు ఏదైనా స్నేహం చేస్తే చచ్చిపోయే వరకు ఉండాలి, అది స్నేహం. కొంతమంది ఆదివారం స్నేహం చేస్తారు, సోమవారం గురువుగారు. నువ్వు స్నేహం బాగా ఆలోచన చేసుకున్న స్నేహాలు, స్నేహం చేసేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఒకసారి కదా 100 సార్లు ఆలోచన చేసుకోవాలి స్నేహం చేసేటప్పుడు. అదే నిలబడి స్నేహాలా, లేకపోతే మామూలుగా తుమ్మితే ముక్కుడిపోతే ముక్కుడిపోతే ముఖ్యం చేపు ఉంటుంది, అలాగే ఊరికే స్నేహాలు అలా కాదు. అసలు నువ్వు స్నేహం అంటే నీకు అనవసరం. ఏదైనా స్నేహం చేస్తే చచ్చిపోయే వరకు ఉండాలి. నువ్వు జనాన్ని వరకు పో చేసుకోవటం అనవసరం, ఎక్కువ స్నేహితులు అనవసరం. ఒకవేళ ఏదైనా స్నేహం చేసేవనుకో, ఆ స్నేహం ఎలా ఉండాలంటే చనిపోయే వరకు ఉండాలి, అది స్నేహం. మన స్నేహాలు ఆదివారం చేస్తాం, సోమవారం విరోధాలు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారిని ఎవరు అడిగారు, ఏంటో ఆ మిగతా పార్టీ వాళ్ళు మీ పార్టీలోకి వచ్చేస్తున్నారు, మీ పార్టీ వాళ్ళు కొంతమంది ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఏంటన్నారు. అంటే ఆయన అంటున్నాడు, ఉద్యోగాలు చేసుకున్నవాడు ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీకి వెళ్ళిపోతూ ఉంటారు, మా కంపెనీ బాగుందని వాళ్ళు మా కంపెనీలోకి వస్తున్నారు, మా కంపెనీ బాగోలేదని వాళ్ళు ఆ కంపెనీకి వెళ్ళిపోతున్నారు. ఏదో కంపెనీకి వెళ్ళవండి, మరి ఎలక్షన్ టైం కదా, ఎవరికన్నా ఆశీర్వాడుకుంటారు అంటున్నారు. శాస్త్రం ఏం చెప్పారంటే స్నేహం గురించి ఏమని చెప్పారంటే, నీకు స్నేహాలు ఎక్కువ అనవసరం. అంటే స్నేహాల వల్ల టైం వేస్ట్ అవుతుంది. స్నేహాలు చేసేటప్పుడు బహు జాగ్రత్తగా ఆలోచించి స్నేహాలు చేయండి, బహు జాగ్రత్తగా. కానీ స్నేహం చేశారు, ఆ స్నేహం చనిపోయే వరకు మీకు ఆ స్నేహం ఉండాలి, అది స్నేహం. మీరు ఆ స్నేహం చేసేప్పుడు 90 సార్లు 100 సార్లు ఆలోచించుకోండి. ఆలోచన లేకుండా స్నేహాలు చేయొద్దు. కానీ చేశారా, ఆ స్నేహం మీరు చనిపోయే వరకు ఉండాలి. అది ఫ్రెండ్షిప్, అది స్నేహం. మైత్రి ఫ్రెండ్షిప్పులు కాదు, అది మైత్రి. దానికి లోపల బ్రహ్మం వస్తే కాలం లేదు. కాలం అనేది సాపేక్ష సత్యం, పరిపూర్ణ సత్యం కాదు. బ్రహ్మములో దేశకాలములు లేవు, జన్మ మరణము లేవు, దేశకాలము లేవు. గాలి లేకుండా ఉండగలిగేది, నీరు లేకుండా ఉండగలదు. మన ప్రాణం గాలి లేకుండా ఉండలేదు, నీరు లేకుండా ఉండలేదు, అన్నం లేకుండా ఉండలేదు, పంచభూతాలు లేకుండా ఉండగలదు. లోపల బ్రహ్మ గాలి లేకుండా ఉండగలదు, నీరు లేకుండా ఉండగలదు, శరీరం లేకుండా ఉండగలదు, స్వతంత్రంగా ఉండగలదు. ఈ ఒక్కటి ఆలోచించండి. మరి రిపీట్ చేసి ముగిస్తున్నాను. అది జాగ్రత్త అవస్థ కాదు, స్వప్న అవస్థ కాదు, శిశుష్ట అవస్థ కాదు, చనిపోవటం కాదు, పుట్టడం కాదు. ఇవన్నీ మనకు తెలుసు. ఇందులో ఏ ఒక్కటి కాదు బ్రహ్మం. ఆ బ్రహ్మం గురించి నువ్వు వింటే సరిపోదు, వింటేనే అది నీకు తెలియబడదు. ఓ మంది పేరు వింటే నీకు ఆ రోగం తగ్గిపోదు, మంది మింగాలి. అయితే అహం బ్రహ్మాస్మి అని వేదంలో చెప్పిన మాది ఇది అనుభవంలోకి రావాలి, అప్పుడు జ్ఞానం. ఎవరి చూడాలనుకుంటే సరిపోదు. దృష్టి మీరు రియలైజ్, అది రియలైజ్ చేయడానికి మీ శరీరం సహకరించాలి, ఇంద్రియాలు సహకరించాలి, మనస్సు సహకరించాలి. అవన్నీ ఏకోన్మ ఒకే ముఖం వైపు ప్రయాణం చేయాలి. దాని నుండి రాత్రులు ఒక పార్టీ, పగలు ఒక పార్టీ. ఈ పార్టీలు కూడా ఎలా ఉంటారంటే రాత్రులు ఒక పార్టీ, పగలు ఒక పార్టీ. అలా ఉంటే ఉండం ఉండదు రాజకీయం, ఆ గొడవ ఉంది మనకి. ఇది అలా కోరుకుంటున్నాడు ఇక్కడ భగవాన్. ఏ భగవాన్ చెప్పేది ఏంటంటే నీ శరీరము, నీ మనస్సు, నీ మాట, అన్ని ఒకే ముఖం వైపు ప్రయాణం చేయాలి. ఒకే డైరెక్షన్ లో అన్ని ఒకే డైరెక్షన్ లో ప్రయాణం చేయాలి. ఒకవేళ మీరు అనొచ్చు ఒకే డైరెక్షన్ లో మేము ప్రయాణం, నువ్వు అనుకుంటే కదా అది అనుకోవాలి. ఏదైతే నీకు తెలియబడాలో, ఏదైతే నీకు తెలియబడాలో అది అది అనుకోవాలి. ఒకే డైరెక్షన్ లో ఉండవాలి. గురువు యొక్క ఆశీస్సులు ముఖ్యం, గురువు యొక్క దయ ముఖ్యం, గురువు యొక్క కృప ముఖ్యం. ఒక గురువుని చూస్తే అనిపిస్తుంది శరీరం శివుడు ఆ రూపం ధరించి వచ్చాడని, శివుడే ఆ రూపం ధరించి వచ్చి నడయాడుతున్నాడు అనిపిస్తుంది. ఆయన దయ లేకుండా, గురువు అంటే ఎవరు? బ్రహ్మం. ఆయన దయ లేకుండా బ్రహ్మం మనకు అనుభవంలోకి రాదు. ఒకవేళ గోడలు పెట్టి మన తలకాయ కొట్టుకున్నా రాదు. గురువు యొక్క దయ లేకుండా, గురుమూర్తి యొక్క దయ లేకుండా, గురుమూర్తి యొక్క అనుగ్రహం లేకుండా లోపల స్వరూపం మనకు వ్యక్తం. అదే ఈ పునరుద్ధరణ చేశారు వీరభద్రస్వామి, పునరుద్ధరణ చేశారు. స్వామి అంటే యజమాని. ముఖ్యంగా కొంతమంది భక్తులు బాగా దీని గురించి కృషి చేశారు. ఏదో కృష్ణమేని కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. మొత్తం మీద కార్యక్రమం పూర్తి చేశారు స్వామి కార్యక్రమం. కొత్త దేవాలయాలు నిర్మించుకోవడం కంటే ప్రాచీనంగా ఉన్న దేవాలయాన్ని బాగు చేసుకోవడమే మంచిది అనిపిస్తుంది. ఈ ప్రాచీనమైన ఆలయం వీరభద్ర స్వామి ఆలయం అంటే దేవాలయం అంటే దేవుడికి, దేవుడికి నివాసం. ఆయనకి అభిషేకం చేసుకుంటాం, స్నానం చేయిస్తాం, లేదా పూజ చేస్తాం, మమ్మల్ని బాగా చూడమని చెప్తాం, ఆయనకు బట్టలు పెడతాం, మనకు బట్టలు లోటు లేకుండా చేయమని చెప్తాం, ఆయనకి నైవేద్యం పెడతాం, మాకు తిండికి లోటు లేకుండా చెయ్యమని చెప్తాం, మనకి ఏదైనా కోరికలు ఉంటే ఆయన దగ్గర చెప్పుకుంటాం. భగవంతుడు కూడా మనకు తండ్రితోటి సమానం. అంటే మనకు కోరికలు ఉంటే చెప్పుకుంటాం, ఆయనకు గుడి కట్టి ఆయనకి అక్కడ రోజు పూజ చేసుకుని, మనకు ఏదైనా కోరికలు ఉంటే అది ప్రార్థన రూపంలో చెప్పుకుంటాం. మనం మా యోగక్షేమాలు చూడమని చెప్పుకుంటాం, మా యోగక్షేమాలు చూడమని భగవంతుని ప్రార్థిస్తాం. అందుకే గుడి కట్టి అక్కడ భగవంతుని ఒక రూపం అక్కడ పెట్టి మనకు ఆయనకి అభిషేకాలు అవి చేసి, తర్వాత అభిషేకాలు చేసి, తర్వాత మనం వేదమంత్రాలతో పూజ చేసి మన కష్టకాలు ఆయనకు చెప్పుకుని, మా కష్టకాలు ఎలా ఉన్నాయి, మాకు దయ చూపించి మనం ప్రార్థిస్తాం. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నవాడికి ఒక రూపం కల్పిస్తున్నాం. ఏం చేద్దాం, మనం ఏదో రూపంతో తాదాత్యం పొందుతున్నాం కాబట్టి మనం రూప బుద్ధి లేకుండా ఉండలేం. అంటే భగవంతుడు కూడా రూపం కల్పించి మన కష్టకాలు చెప్పుకుంటున్నాం. అంచేత శాస్త్రం ఇది కూడా చెప్పారు, కోరికలు ఉన్నవాడికి రూపం అంటే ఇష్టం, సగుణం అంటే ఇష్టం, కోరికలు లేని వాడికి నిరాకారం అంటే ఇష్టం, నిర్గుణం అంటే ఇష్టం అని. అయ్యాను వాడేదో ఈశ్వరుడే, వీడేమో ఈశ్వరుడే, ఏం ఇబ్బంది లేదు. మనకి సాకారాన్ని ఆరాధించవచ్చు, నిరాకారాన్ని ఆరాధించవచ్చు, సగుణాన్ని ఆరాధించవచ్చు, నిర్గుణాన్ని ఆరాధించవచ్చు. ఇక్కడికి భేదం చెప్పారు శాస్త్రంలో. కానీ అవటం ఈశ్వరుడు, వాడి ఈశ్వరుడే, వీడి ఈశ్వరుడే. కెరటం కూడా నీరే, నీరు కూడా నీరే, బుడక కూడా నీరే, కెరటం కూడా నీరే. ఒకవేళ నీరు కెరటం ఆకారం ధరించకపోయినా, బుడక ఆకారం ధరించకపోయినా నీరే, ఎలాగైనా నీరే. సాకారం ఈశ్వరుడు, నిరాకారం కూడా ఈశ్వరుడు. హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర, హరహర శంకర. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అది బ్రహ్మమే. దాని తాలూకు నీడ ఈ ప్రపంచం. మనిషి లేకపోతే మనిషి నీడ లేదు, బ్రహ్మము లేకపోతే లోకం లేదు. బ్రహ్మలకు ఓన్లీ షాడో. హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర. అరగర శంకర జై జయశంకర, 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 అరగర శంకర జై జయశంకర.
ఓం నమో భగవతే శ్రీరమణాయ, 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 ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. శివాయ నమః, శివాయ నమః, ఓం నమః శివాయ. నువ్వు ఏదైనా గుడి కట్టారనుకోండి, నువ్వే ఎవరైనా బంగారు తెచ్చుకుని ఉంటే ఉండొచ్చు, నువ్వేదైనా గుడి కట్టారనుకోండి అనుకోండి, జాగ్రత్తగా ఏదైనా నేను చెప్పిన మాట, మీరు ఏదైనా గుడి కడితే, దేవుడికి ఏదైనా గుడి కడితే, ఒక దేవతా స్వరూపుడికి మీరు ఏదైనా గుడి కడితే పుణ్యం వస్తుంది. దేవాలయం కడితే మీకు పుణ్యం వస్తుంది. హృదయాన్ని దేవాలయంలో చేసుకున్నాడు మోక్షం వస్తుంది. మనం ఇటుకలతోటి సిమ్మెంటుతోటి కట్టి, ఇటుకలతోటి సిమ్మెంటుతోటి కట్టిన ఆ దేవాలయానికి మీకు పుణ్యం రావచ్చు, కానీ ఎవరైతే హృదయాన్ని దేవాలయంగా చేసుకున్నాడో వాడికి మోక్షమే వస్తుంది. నిర్వాణ సుఖం, మోక్ష సుఖం, అలౌకిక సుఖం, అభౌతిక సుఖం ఊగిసలాడుతూ ఉంటాడు ఎవడు హృదయాన్ని దేవాలయంగా చేసుకుని. భౌతికంగా ఎవరు మీరు ఎక్కడో దేవాలయం కడితే, ఇటుకలతోటి సిమ్మెంటుతోటి మీరు దేవాలయం కడితే మీకు పుణ్యం వస్తుంది. హృదయాన్ని దేవాలయంగా చేసుకునే వాడిని, హృదయాన్ని ఎవరైతే వాడు దేవాలయంగా చేసుకున్నాడో వాడికి నిర్వాణ సుఖం, మోక్ష సుఖంలో ఊగిసలాడుతూ ఉంటాడు. వాడికి శరీరానికి చావొచ్చినా చావచ్చినట్టు కూడా వాడికి తెలియదు. వాడి శరీరం చనిపోయినప్పుడు కూడా శరీరం చనిపోతుందని కూడా వాడికి తెలియదు. అటువంటి నిర్వాణ సుఖంలో, దేవతలు కూడా మిమ్మల్ని చూసి అసూయపడే సుఖంలో మీరు ఊగిసలాడుతూ ఉంటారు. అతి సుఖం వస్తుంది ఎవరికి? హృదయాన్ని దేవాలయంగా చేసుకుని. అందుకే డబ్బులు వాళ్ళందరూ దేవాలయాలు కడుతున్నారు, మనకి డబ్బు లేదు, మన మాట ఏంటి అనుకోకండి. మీరు అందరూ హృదయాన్ని దేవాలయాలుగా చేసుకోండి చాలు.
అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ.
ఇంకోటి మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, ఇంకొకటి ఒక మంచి మాట 10 సార్లు చెప్పినా దోషం లేదు. బ్రహ్మము తప్పించు, వాసుదేవుడు తప్పించు, ఉన్న వస్తువుగా ఉండి ఆ బ్రహ్మము తప్పించి, దానికి భిన్నంగా దానికి వేరుగా ఏది నీకు కల్పించినా మిమ్మల్ని దుఃఖం వెంటాడుతుంది, దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు.
ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, 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 ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శాంతి శాంతి శాంతి.